పాపాత్ములు, మహాపాపాలు చేసిన వాళ్ళు చివరి క్షణాల్లో ముగ్గురిని చూస్తారు. ఈ దుర్మార్గుడికి కూడా ముగ్గురు కనపడ్డారు, మువ్వురా ముగ్గురు యమకింకరులు కనపడ్డారు. సాధారణంగా ఇద్దరే వస్తారు యమకింకరులు, కానీ ముగ్గురు వచ్చారంటే వీడు అత్యంత నీచుడు అనమాట. అంత పాపాత్ముడికి ఈ పాపాత్ముడి పాపానికి ప్రాయశ్చిత్తం లేదు గనకే ముగ్గురు వచ్చారు. వాళ్ళెవరు? ఆత్మానేతలు. ఆత్మ ఆనేత అంటే ప్రాణములను పట్టుకుపోయేవాడు, ఆనేత అంటే పట్టుకుపోయేవాడు అని అర్థం. సంస్కృతంలో ఆనేత్తురు శబ్దం, అరుకారాంత శబ్దం. ప్రాణాలని తాడేసి పీకి పట్టుకుపోయే వాళ్ళకి ఆత్మానేతలు అని పేరు. వాళ్ళు ఎలా ఉన్నారు? ఇంతంత లావు పెదవులతో ఉన్నారు. ఆ పెదవులని ఈ దంతాలతోటి అని కొరుకుతున్నారు. దుబ్బు పెదవులతో కొరుకుతూ కోరలతో కనపడ్డారు. భయంకరమైన పళ్ళు, దంతాలు బయట కనబడుతున్నాయట. ఆ దంతాలు కరాళ దంతాలు, సింహాల కోరల్లా, పులులు కోరల్లా ఉన్నాయి, పిశాచపు కోరల్లా ఉన్నాయి. పొడుచుకుని బయటకు వచ్చిన తళతళ మెరిసిపోతున్న ఎర్రని కోరలతో ఉన్నారు. కళ్ళల నుంచి నిప్పులు కురిపిస్తున్నారు. అంటే అంత కోపంతో ఉన్నారనమాట. ఏమిరా దుర్మార్గుడా, నీ పాపములకి ప్రాయశ్చిత్తం ఉందిరా, గురువుని చంపుతావా, మహాత్ముడిని చంపుతావా, చెయ్యరాని పాపాలు చేస్తావా, తినకూడనివి తింటావా, ఇలాంటి ఉత్తముడిని శిష్యుడిని చంపుతావా అంటూ కళ్ళల్లోంచి క్రోధావేశంతో నిప్పులు కురిపిస్తున్నారు. చేతిలో భయంకరమైన కత్తులు, ఆయుధాలు ధరించారు. రంపాల్లో ఉన్నాయి ఆ కత్తులు, ముళ్ళ గదలు ఉన్నాయి, యమపాశములు ఉంటాయి. ఆ పాశం అలా వేస్తే ఆ పాశం లోపలికి వెళ్ళి ఆత్మని బయటకు లాగుతుందన్నమాట. అటువంటి పాశములు పట్టుకుని ఉన్నారు. ఇంకా చంపడంలో కూడా కొళ్ళబొడి చంపుతారు. మళ్ళీ చంపడంలో కొంతమంది ఒక్కదెబ్బ చంపేస్తారు, కొంతమంది భయంకరంగా చంపేస్తారండి బాబు. అదేం చంపడం అండి బాబు? ఒకసారి చూశాను నేను నా జీవితంలో అటువంటి దృశ్యం చూడాల. గుబ్బల మంగమ్మ దగ్గరికి దర్శనానికి వెడితే అక్కడ నా కళ్ళ ముందు ఒకడు, ఎన్ని కోళ్ళు అండి వాడు, ఆ కోళ్ళు ఏవో గోళ్ళు తీసినట్టే, మనం గోళ్ళు కూడా అలా తీయడం, పర్ పర్ర కోయడం, పాడేయడం, ఇలా తలకాయ పట్టుకోవడం, ఆ కోసేయటం, ఇక్కడ కాసేపు పట్టుకోవడం, అలా విసిరేయడం, అది కొట్టుకోవడం, అందులోంచి చిమ్మన గురవిలో నుంచి బయటకు వచ్చినట్టుగా, పిల్లల గురవిలోంచి నీళ్ళు వచ్చినట్టుగా, ట్యాప్లోంచి వాటర్ తన్నినట్టుగా వచ్చి పడిపోతుంది అన్నమాట ఆ రక్తం. ఓసారి వాడు ఆ దుర్మార్గుడు అలా కోసేస్తుంటే గజగజ మడిగిపోయి, ఓ మాయదారి గొప్పల మంగం పోయి, ఇక నా జీవితంలో ఇక్కడికి రాను బాబోయి అని ఆ దెబ్బకి అక్కడికి ఒడిగిపోయి కిందకి దిగేలోపు వాడు కోడిని కొంచెం కోసి, ఇంతలో ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడతాడు, అది పూర్తి కోయడు దుర్మార్గుడు, అది కొట్టుకు తచ్చిపోతుంది. ఎంత నీచులు ఉంటారండి, ఎంత క్రూరులు ఉంటారండి. రాక్షసులు అంటే వీళ్ళే. ఎక్కడి నుంచో ఎత్తి మీద కోరలు పెట్టుకుని జుట్టు పెట్టుకురారు వీళ్ళు. పోనీ నీ కర్మగారి చంపుతున్నావు, చంపేవాడు ఒక్క దెబ్బకి చంపకుండా దాన్ని అంత హింసించి చంపాలా? రేపు పొద్దున్న నువ్వెంత హింసపడతావు? ఇటువంటి దౌర్భాగ్యులు అనమాట. అలా భయపెట్టి ప్రాణం తీసే ముందు ఏడిపించి చంపుతారు యమకింకరులు ఇలాంటి పాపాత్ములు. అందుకే హననం వ్యాప్తి విభీతులను, చంపడంలో కూడా వణికించి చంపుతారు అన్నారు వాళ్ళని. అటువంటి వాళ్ళు వాడు. అటువంటి ఆ యమకింకరులను చూడగానే వీడి ప్రాణం గిజగిజలాడిపోయింది. వాళ్ళు వాడి పాపాలన్నీ ఏకరువు పెడుతూ వాడి ఆత్మని యాతన శరీరంలో ప్రవేశపెట్టారు. నల్లని శరీరం అది, దుబ్బులో ఉంటుంది, దానికి అవయవాలు ఉండవు. కాళ్ళు చేతుల్లో ఉంటాయి కానీ కాళ్ళు చేతులు కావు. దానికి స్త్రీ పురుష భేదం ఉండదు. వాళ్ళకి మలమూత్ర ద్వారాలు ఉండవు, అసలు లింగం ఉండదు అక్కడ. అంచేత వాడు ఆడా తెలియదు, మాడా మగా తెలియదు, కేవలం అలా నున్నగా ఉంటుంది ఆ శరీరం. చేతుల్లో వంకర తిరిగి ఉంటాయి, కొంచెం వేళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తాయి, కాళ్ళు ఇలా ఉంటాయి, మొద్దు రాచెప్ప శరీరం. అందుకే యమయాతన శరీరంలో వెళ్ళేవాడికి మలమూత్ర విసర్జన బాధ ఉండదు, భయం బాధ తప్ప. ఆ శరీరమునకు దెబ్బ తగిలితే మాత్రం గిజగిజలాడిపోతట, అంత బాధ కలుగుతుంది. అందుకే దానికి యాతన శరీరం అని పేరు. పాపాత్ముల ప్రాణము పోగానే అందులో పెడతాడు యమధర్మరాజు గారు. యమకింకరులు అందులో ప్రవేశపెడతారు. ఆ తర్వాత మెడకో తాడేసి గొర్రని ఈడ్చుకుపోతారు. ఆ యమ మార్గం అత్యంత హేయం, భయంకరం. ఈ కాయాన్ని దాని మీద ఈడుస్తారు. అక్కడ కత్తులు, ముళ్ళు, కాలిపోతున్న ఇసుక, అగ్నిజ్వాలలు, నిప్పు రవ్వలు ఇవన్నీ ఉంటాయి. భయంకరమైన దోమలు, ఇంతంతలావు దోమలు ఉంటాయట. ఆ దోమలు కుట్టేయంటే ప్రాణం గిజగిజలాడిపోతూ ఉంటుందన్నమాట. తేళ్ళు, జర్రులు, పాములు, బల్లులు ఇవన్నీ మీదకబడి కొళ్ళబొడుస్తూ ఉంటాయి. వీడు వణికిపోతూ ఉంటాడు. అసలు మీదకు వస్తేనే భయం కదా. ఆ భయంతో వణికిపోతూ ఉండగా అప్పుడు వాళ్ళు దారి పొడుగుతా చెబుతారట, నువ్వు ఆ రోజు నీ పని చేసావు, ఈ రోజు నీ పని చేసావు, నాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఏం పని చేసావు అని లిస్ట్ అంతా చెబుతుంటే వీడికి మతిపోతుంది అనమాట. అదేంటండి, 1992లో నేను వాడు ఎవడికో 1000 రూపాయలు ఎగ్గొట్టాను, మీకెలా తెలిసిందండి అంటేటప్పుడు, నువ్వు ఇక్కడ ఎగ్గొట్టినట్టు వాడికి తెలుసు, ఏ పాపం చేసినా తెలిసిపోతుంది. కాబట్టి మనం మాట వరస కూడా పాపము చేసి తప్పించుకోలేని గుర్తుపెట్టుకోండి. విమల యశో నిధి పురుష వృత్త మెరుంగుచు నుండుచు వేదములను సంధ్యలును. యశోద రోహిణి ఈ ఇద్దరు పరమ పూజ్యులు, ఆ మహానుభావులు ఇద్దరూ. అందుకే శ్రీకృష్ణుడి చాలా భక్తితో పెంచారు. శ్రీకృష్ణుడికి వీలున్నప్పుడు యశోద ఈ శకుంతలోపాఖ్యానం చెప్పేది అని గర్గ సంహితలో చెప్పారు. శకుంతలోపాఖ్యానం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా చదవాలి, వినాలి. సాక్షాత్తు యశోద మాత దేవకీదేవి కూడా కృష్ణుడికి దుష్యంతుడు శకుంతలకు అది చెప్పేవారట. శాకుంతలోపాఖ్యానంలో నన్నయ్య గారు రాసిన ఈ పద్యం ఎంత గొప్పదో తెలుసా? శకుంతల దుష్యంతుడి దగ్గరికి వచ్చింది. దుష్యంతుడు, నువ్వెవరో ఎరగన అబద్ధమాడాడు. అప్పుడు ఆవిడ ఏముందో తెలుసా? నాయన, నువ్వు అసత్యమాడినా మనం ఎక్కడేం చేసామో చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. మనం ఎక్కడేం చేసినా కనిపెట్టేవాళ్ళు. అందులో మొట్టమొదటిది వేదములును. వేదములు మనం ఏం చేసినా చెబుతాయి. సంధ్యలు ఉన్నాయి, అవి ఏం జరిగాయో చెబుతాయి. ధర్మువు, ధర్మదేవత ఒకడున్నాడు. పగలు, రాత్రి, స్మృతులు, శాస్త్రములు, ఆకాశం, భూమి, పంచభూతములు, ఇవన్నీ కూడా వేదములను. పంచభూతములు, ధర్మము, సంధ్యయు, రాత్రి, పగలు, ఇన్ని మహాపదార్థాలు మనం ఎక్కడ ఏ మూల ఏం చేస్తున్నా కనిపెడుతూనే ఉంటాయట. మళ్ళీ చిత్రం ఏంటో తెలుసా? పగలు రాత్రి చూస్తున్నాయి కదా, మళ్ళీ సూర్యుడు చంద్రుడు ఎందుకు అనాలి? పగలు కూడా ఒక్కొక్కప్పుడు సూర్యుడు లేకపోవచ్చు. సూర్యుడు లేనప్పుడు పగలు చూస్తుంది, సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుడు చూస్తాడు. చంద్రుడు లేనప్పుడు రాత్రి చూస్తుంది, రాత్రి లేనప్పుడు చంద్రుడు చూస్తాడు ఒక్కొక్కప్పుడు. ఎందుకంటే రాత్రిపూట కూడా ఏ నక్షత్రాల వల్ల వెలుతురు ఉండొచ్చు. అందుకని రాత్రి లేకపోయినా అవన్నీ చూస్తూనే ఉంటాయి. వేదములు ఎప్పుడూ మనం ఏం చేసినా కనిపెడుతూనే ఉంటాయి. సంధ్యా సమయాల్లో సంధ్యలు కనిపెడతాయి. ధర్మదేవత కనిపెడతాడు, చిత్రగుప్తుడు కనిపెడుతూ ఉంటాడు. ఈ పంచభూతాలు కనిపెడుతూనే ఉంటాయి. అందుకే ఈ మహాపదార్థములివి ఉండగా నరుడు దక్కొన నేర్చునే తన్ను మృత్యులను. ఇన్ని పదార్థములు ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తున్నాయో కనిపెడుతూ ఉంటే, నేను ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేశానండి, నాకు తప్ప ఎవరికీ తెలియదండి అనుకోవడం భ్రమ. బ్రతికుండగా ఇతరులకు తెలియకపోవచ్చు, కానీ చచ్చాక గ్యారంటీగా అక్కడికి వెళ్ళాక అన్నీ ఎకరవ పెడతారనమాట. ఈ పాపాత్ముడు తెల్లబోతున్నట్ట, ఇన్ని పాపములు లిస్టు నేను చేసినట్టు నాకే గుర్తులేదు వీడు చెబుతున్నారని. ఈ విధంగా వీడిని యమమార్గం గుండా ఈడ్చుకుపోయి ఈడ్చుకుపోయి యముడి దగ్గర పెట్టారు. యమధర్మరాజు గారు వీడికి 3 కల్పములు శిక్ష వేసేట. యుగాలు కష్టమండి. కల్పం అంటే మీకు చెబితే పిచ్చెక్కిపోతారు. చెప్తాను ఇప్పుడు కొంచెం క్లుప్తంగా. 432,000 సంవత్సరాలు కలియుగం. దీన్ని 2తో గుణిస్తే 864,000 సంవత్సరాలు ద్వాపరయుగం. కలియుగాన్ని 3తో గుణిస్తే 3 × 432,000 అనగా 1296,000 సంవత్సరాలు త్రేతాయుగం. 1728,000 కృతయుగం. మొత్తం కలిపితే 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం. 4 యుగములు గడవాలంటే 43,20,000 సంవత్సరాలు. ఇంత మహాయుగములు 1000 అయితే అవి బ్రహ్మగారికి ఒక పగలు. అంటే బ్రహ్మగారికి ఒక డే గడవాలంటే 1000 × 43,20,000 సంవత్సరాలు భూలోకంలో గడవాలి. ఓరి నాయనో, ఆయన డే టైం అది. మన డే టైం ఏముంది? పొద్దున్నలేస్తే మధ్యాహ్నం, మధ్యాహ్నంలేస్తే రాత్రి అయిపోతున్నాయి. టకటకటక 5 రోజులు గడిచిపోయింది. అప్పుడే 5 కోట్ల 7 వెళ్ళిపోతాయి. కానీ ఆయనకి 1000 × 43,20,000 సంవత్సరాలు ఒక పగలు, అంతే రాత్రి. అంటే బ్రహ్మకు ఒక రోజు అంటే 2000 × 43,20,000 సంవత్సరములు. ఇలాంటివి బ్రహ్మగారికి ఒక సంవత్సరం అంటే 360 × 2000 × 43,20,000 సంవత్సరాలు అయితే బ్రహ్మకు 1 ఏడాది. అలాంటిది బ్రహ్మకి ఆయు 100 ఏళ్ళు. 100 ఏళ్ళు గడిస్తే బ్రహ్మగారు వెళ్ళిపోతారు. అంటే బ్రహ్మగారి ఆయు ఎంత ఇప్పుడు అర్థమైందా? 100 × 60 × 2000 × 43,20,000 మీకు ఓపికంటే, క్యాలిక్యులేటర్లు ఉంటే ఈ చివరి నుంచి చివరిదాకా పేపర్ మీద లెక్కేసుకెళ్ళండి, అంత తేలిగ్గా తెమలదు. అలా బ్రహ్మగారు ఒక బ్రహ్మ వెళ్ళిపోతే దానికి ఒక కల్పము అని పేరు. అటువంటి కల్పములు 3 కల్పములు పాటు వీడు శిక్షలు అనుభవించాట. ఇంకేం శిక్ష అండి ఇది? అంటే దీన్ని బట్టి గురుద్రోహం ఎంత పాపం ఆలోచించడం, వాడు చేసిన పాపాలు. 3 కల్పములు నానా యాతనబడి యాతనబడి చచ్చి కుళ్ళిపోయి యాతనలు అనుభవించి చిట్ట చివరికి రథంతర కల్పంలో ఈ కల్పం కాకుండా దీనికి ముందు గడిచిపోయిన కల్పానికి రథంతర కల్పం అని పేరు. ఆ రథంతర కల్పంలో విఘ్నేశ్వరుడు అమ్మవారు పార్వతీదేవికి స్వయంగా తాను దత్తుడై వచ్చిన విష్ణువు. ఇప్పుడంటే ఆయనకి ఏనుగు తల తగిలించాం, అమ్మవారి ఒంటి మీద ఉన్న మట్టి నుంచి వాడు తయారయ్యాడు. ఏదో నలుగుపిండి సున్నిపిండి ఉంటే అబద్ధాలు సుమా. ఇంతవరకు ఏ పురాణంలోనూ సున్నిపిండి శనగపిండి మినప్పిండి ఎవడుకు తోచిన పిండిలు చెప్పారు, నలుగుపిండితో తయారు చేసింది అనేది ఉట్టి అబద్ధం. వపుషో మల సంభవం అంటే అమ్మవారికి ఒకసారి శరీరం మీద మట్టి వచ్చిందిట, మలహ అంటే మట్టి, ఒంటి మీద ఉన్న మట్టి ఇలా నలిపిపోయాను కానీ ఆ మట్టిలోంచి పుట్టుకొచ్చాడు ఆయన. శరీరము మీద ఉన్న మట్టి నుంచి పుట్టాడు. ఆ వపుషో మలహ అనే మాటని అర్థం కాక పిచ్చివాళ్ళు ఒళ్ళు నలపగా వచ్చిన మట్టిని పిండి కింద మార్చారు. ఎంతసేపు మన వాళ్ళకి సున్ని పిండి బత్తాయి పిండి మైసూర్ పిండి పిండి అలవాటైపోయి, కానీ నిజానికి మట్టి నుంచి పుట్టాడు ఆయన. ఏది ఈ కల్పంలో కానీ గడచిన రథంతర కల్పంలో విష్ణువే పార్వతీదేవికి గణపతిగా కుమారుడిగా వచ్చాడు. ఆ కల్పములో ఈ దౌర్భాగ్యుడు భైరవుడు మళ్ళీ భూలోకంలో అనేకమైన క్రిమి కీటకాల జన్మలు ఎత్తి 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 ద్వాపర యుగము చివరి పాదములో అంటే కొద్ది రోజుల్లో శ్రీకృష్ణుడు అవతారం చాలిస్తాడనగా భూలోకంలో ఒక ఇంట్లో పుట్టాడు, ఒక గొప్ప రైతు ఇంట్లో పుట్టాడు. ఆ రైతు చాలా మంచివాడు, ఆయన కర్మగారు ఈ దరిద్రుడు పుట్టాడు. ఆ ఇంట్లో పుట్టి పుట్టగానే వీడికి చిన్నప్పటి నుంచి గొంతులో పుండు, దానివల్ల మాట వచ్చేది కాదు ఆహారం వెళ్ళేది కాదు. చిన్నపిల్లాడు కానీ ఆయనకి పాలు కూడా లోపలికి దిగేవి కాదు. పుచ్చిపోయిన గోళ్లతో శ్యావదంత అంటే నల్లని పళ్ళతో చప్పిడి ముక్కుతో దరిద్రపు శరీరంతో పుట్టాడు. వీడికి లేని రోగం లేదులేండి ఇంకెంతెందుకు. ఒక్కొక్కళ్ళ కర్మయోగం ఏంటంటే పుట్టడమే రోగాలతో పుడతారు. యావజ్జీవితం రోగభూయిష్ట శరీరం. నా కళ్ళు తిరుగుతున్నాయి, మెదడు తిరుగుతోంది, దంతాలు పనిచేయడంలా, ఇంకా లెట్రిన్ కడితే కొంతమంది బాబో ఇక ఆ బాత్రూంలోంచి రావడానికి ఒక ఆరేళ్ళో ఏడేళ్ళో పడుతుంది. ఈ లోపల మిగతా వాళ్ళు బాత్రూంలో ఉన్నవాళ్ళు హడిలిపోతారు. ఇవన్నీ అంటే దెప్పడానికి చెప్పట్లేదు సుమా. మాట వరస కూడా నాకు చాలా సానుభూతి. ఈ రోగాలు అనిపిస్తున్న వాళ్ళంటే వాళ్ళంటే ప్రేమ. కానీ పూర్వజన్మ కర్మలు ఎలా ఉంటాయో చెప్పడానికి చెప్పవలసి వస్తుంది. చెబితే దానికి ప్రాయశ్చిత్తం వస్తుంది కనుక. ఇవన్నీ పూర్వ పాపాలు. ఆ పాపాల వల్ల వీడికి మలమూత్రములు యాతన, లెట్రిన్ అయ్యేది కాదు, మూత్ర విసర్జన అయ్యేది కాదు, మల విసర్జన అయ్యేది కాదు, తినలేకపోయేవాడు, పళ్ళు పుచ్చిపోయేవి, పాలు కూడా లోపలికి వెళ్ళేవి కాదు. ఒకటి బాధ కాదు, అనేక బాధలతో పుట్టాడు వాడు. అందుకని ఎన్నిసార్లు చెప్పాం పురాణాల్లో, పురాణములలో వ్యాసుడు రాసిన శ్లోకం పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే, పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. పూర్వజన్మలో చేసిన మహాపాపం ఈ జన్మలో రోగ రూపంలో అనుభవించాలి. అందుకే తచ్చాంత్రి ఔషధైహి, దానికి శాంతి ఏంటి, మందులు మింగడం డాక్టర్ల దగ్గర. పుట్టి మందుల వల్లే తగ్గదట, పాపశాంతికి మంత్రోపాసన. అందుకే గురువుల దగ్గర చేరి మంత్రస్వీకారం చేసి ఇటు మంత్ర జపం చేస్తూ ఔషధం స్వీకరించాలి. ఇటు మంత్రం ఇటు మందు, మంత్రం మందు, మందు మంత్రం రెండు ఉంటాయి. మందు అంటే మళ్ళీ వేరే వాళ్ళ మందు కాస్తమా, శరీర ఆరోగ్యం ఇచ్చే ఔషధం. ఇవి రెండింటినీ స్వీకరిస్తే శాంతి అవుతుంది. అందుకనే ఈతడి పాపమేమిటో గ్రహించి ఆ పాప ప్రాయశ్చిత్తములకు తగిన మంత్రం ఇచ్చే గురువు దగ్గరికి వెళ్ళాలి. ఒక్కోసారి గురువుకు కూడా వాడి పాపం అర్థం కాదు. ఒక్కొక్కళ్ళకి ఎన్ని మంత్రములు ఇచ్చినా ఎన్ని రకాల శాంతులు చేయించినా వాడి జీవితంలో బాగుపట్టడం లేదంటే అది మాకు అంతుపట్టదనమాట. అంతుపట్టని ఏ పాపం చేశాడు వాడు. ఆ రైతు ఆదాయమంతా ఈ కొడుక్కి అయిపోయేది మందులకి. ఎంతమంది గురువులను ఆశ్రయించాడో లెక్కలేదు. వీడేప్పుడు అలా తిరుగుతున్న కళ్ళతో అనారోగ్యంతో నిత్య శోకంతో బతికాడు. ఇంకేం బతుకండి, అది యావజ్జీవితం అనారోగ్యమే కదా పాపం. ఇలా ఉండగా ఏ జన్మ పుణ్యమో ఆ ఊళ్ళోకి మహానుభావుడైన ఒక సుధాయోగీంద్రుడు వచ్చాడు. ఆయన ఆ ఊళ్ళో కొంచెం ఊరికి చివరిలో పొలివేరలో ఉన్న ఒక అరణ్యం దగ్గర ఓ మర్రి చెట్టు కింద మకాం పెట్టాడు. ఆయనకు ఒక నియమం ఉన్నది, నేను ఎవరిళ్ళకి వెళ్ళను, అత్యావశ్యకమైతే నా మనస్సుకి తోస్తే నా అంతటా నేనే ఆ ఇంటికి వస్తాను, మీరంతా నాకు ఒక ఉపకారం చెయ్యండి. ఇప్పుడు రాబోయేది చాతుర్మాస్య కాలం, ఈ నాలుగు నెలలు ఈ మర్రి చెట్టు దగ్గర నాకు ఒక ఆశ్రమ నిర్మాణం చేసివ్వండి, ఓ చిన్న పర్ణశాల కట్టండి. పర్ణశాల గుడిసి అంతా గట్టిగా తగ్గుతుంటే ఓ పూటలు అయిపోతుంది, నేను అందులో మకాం పెడతాను, ఉపాసన మొదలు పెడతా. చాతుర్మాస్య కాలంలో మేము ఎక్కడికి కదలం. చాతుర్మాస్యం అంటే ఆషాఢమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి, ఆ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో నిద్రకుపక్రమిస్తాడు. ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు నిద్రకుపక్రమించిన ఆయన కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి దాకా నిద్రపోయి ద్వాదశి నాడు లేస్తాడు. ఈ నాలుగు నెలలు అంటే ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు ఉన్న నాలుగు నెలలకి చాతుర్మాస్యం అని పేరు. అది పరమ పవిత్ర కాలం. ఆ కాలంలో పురాణములు వినాలి, దీక్షతో ఉండాలి, భక్తితో గురువులు సేవించాలి, భజన చెయ్యాలి, నియమాలతో ఉండాలి. వీలున్నంత వరకు ఆ నాలుగు నెలలు మాంసాహారం నిషిద్ధం, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకునేవారు. మళ్ళీ కార్తీక మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్రలోంచి లేస్తాడు. లేచుటకి ఉత్థానము అని పేరు. అందుకే ఆ ద్వాదశికి ఉత్థాన ద్వాదశి అని పేరు. ఈ నాలుగు నెలలు నేను ఇక్కడే నియమనిష్టలతో ఉండి పురాణం చెబుతాను, భాగవతం చెబుతాను, మీరంతా శ్రద్ధతో వచ్చి భాగవతం వినండి అన్నాడు ఆయన. భాగవతం మహాగ్రంథం, కొన్ని వేలలు తర్వాత చేరేయి కానీ ఎప్పుడు యుగయుగాలుగా కృతయుగం నుంచి భాగవతం ఎప్పుడు వింటూనే ఉన్నారు. నారదుడు ఎప్పుడో కృతయుగంలో విన్నాడు. యుగయుగాలుగా భాగవత గ్రంథం కృష్ణుడు అవతరించకముందే కృష్ణుడి లీలలతో ఉండేది. రాముడు పుట్టనికైతేనే రామాయణం ఆరంభించాడండి నారదుడు, ఆ తర్వాత వాల్మీకి చెప్పాడు. కాకపోతే వాల్మీకి ఆ కాలంలో ఉన్నాడు కాబట్టి చూసి కొంత రాశాడు, విని కొంత రాశాడు. అందుకని ఆయన భాగవత సప్తాహం చేస్తానగానే ఆ ఊళ్ళో వాళ్ళు ఆనందపడ్డారు. ఎవరైనా గురువులు తమయంత తాము పురాణం చెబుతారని అడగడం ఎంత అదృష్టం అండి. అసలు మనమే కాళ్ళ మీద పడి బాబోయే భాగవత సప్తాహం చేయండి లేకపోతే పురాణం చెప్పండి అని అడగాలి. ఒక్కొక్కప్పుడు పూర్వజన్మ సుకృతం వల్ల గురువులు మన దగ్గరకు వచ్చి నేను చెబుతానన్నారా, ఇహవాడు పూర్వజన్మ సుకృతమే, మామూలు సుకృతం కాదట, మహాపుణ్యం, పాప వినాశనం. అందుకే వాళ్ళు ఆనందపడిపోయి చక్కగా ఒక పందిరి వేశారు ఆయనకి, ఒక పాక ఇచ్చారు ఆశ్రమం. అందులో ఆయన కలశస్థాపన చేసి సప్తాహ దీక్ష మొదలెట్టాడు. పగటిపూట రోజు ఇంచుమించుగా 12 గంటల సమయంలో అందరూ భోజనాలు చేశాక ఆయన దగ్గర కూర్చునేవారు. ఆ తర్వాత సాయంకాలం సంధ్యా సమయానికి 1 గంట ముందు దాకా, అంటే రోజు దాదాపుగా ఆయన 1 గంట 2 గంటలకి మొదలెడితే 5 గంటల దాకా కనీసం 4-5 గంటలు పురాణం చెప్పేసేవాడు. సమయాన్ని బట్టి ఒకసారి 12, 12:30 మొత్తం మీద 4, 4:30 దాకా చెప్పేవాడు. ఆ మహానుభావుడికి భగవంతుడు అపూర్వమైన కంఠం ఇచ్చాడు. ఆయన శ్లోకం చదువుతూ ఉంటే అడవిలోంచి పాములు వచ్చి పడగలు విప్పి అక్కడ తాండవం వాడి వినిపోయేవిట. అసలు పాములకి కూడా ఆనందం కలిగించేంత మంచి మధుర కంఠం అది. సంగీతానికి ఆ శక్తి ఉన్నది. జ్ఞానులు ఎప్పుడూ అందుకే శ్లోకములు చదివేటప్పుడు మాధుర్య కంఠంతో చదువుతారు. ఆయనకి వచనమూ గొప్పది. ఆయన కథ చెబితే అందరికీ స్పష్టంగా అర్థమయ్యేది. అద్భుత రీతిలో ఆయన భాగవతం చెప్పాడు. ఆ భాగవతం చెబుతున్న కాలంలో రోజు ఈ రైతు తన భార్యతో వచ్చి వినేవాడు. ఒకరోజున ఆయన పూర్వజన్మలో గురుద్రోహం చేసిన వాళ్ళు, గురుహత్య చేసిన వాళ్ళకి ఈ జన్మలో ఆహారం తినే యోగం ఉండదు, కొన్ని రోగాలు వస్తాయని చెప్పాట. వెంటనే ఈ రైతుగారికి మతిపోయింది. నా ఇంటిలో ఇటువంటి కొడుకున్నాడు, ఆయన చెప్పిన రోగ లక్షణాలు ఉన్నవాడు, ఈయన వాళ్ళు అలాంటి కథే చెప్పాడు, అసలు నా గురించి చెప్పినట్టుంది ఇది అనుకున్నట్ట. నా గురించి చెప్పారని కోపగించలేస్తున్నాయన. వీళ్ళు జ్ఞానులు గనక పురాణం అయిన వెంటనే, స్వస్తి అన్న వెంటనే అందరూ వెళ్ళిపోయాక ఈ ఇద్దరు వెళ్ళారు, కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. మహాత్మా, గురుదేవ, ఏ జన్మలో మేము ఏ పాపం చేశామో మాకు కొడుకు పుట్టాడు, ఆ కొడుకు అనారోగ్యంతో నానాయాత్ర పడుతున్నాడు, ఈ జన్మలో మేమెరిగి ఇతరులకు దానం చేశాం, ధర్మం చేశాం, అన్నం పెట్టాం, కానీ ఎవరికీ ద్రోహం చేయలేదు, అయినా మాకు ఈ దౌర్భాగ్యుడు పుట్టాడు, వాడు ఎన్ని యాత్రలు పడుతున్నాడో, వాడికి మలద్వార బాధ, మూత్రద్వార బాధ, ఈ కంఠద్వార బాధ, ముక్కుల బాధ, చెవులు బాధ, కళ్ళ బాధ, తినలేడు, తిన్నది వెళ్ళలేడు, కక్కలేడు, మింగలేడు, అబ్బో అది అనుభవిస్తే తెలుస్తుంది అనగానే ఆయనకి జాలి కలిగిందిట. మీ అబ్బాయిని నా దగ్గరికి తీసుకురాగలరా అన్నాడు. వాడు ఇంట్లోంచి కదిలితే చచ్చేటట్టున్నాడండి, ఇంత దూరం రాలేడండి, అయినా మీరు తెమ్మంటే తెస్తామన్నారట. ఆయనకి మళ్ళీ జాలి కలిగింది. చెప్పానుగా గురువులకు ఎప్పుడు అవ్యాజమైన కరుణ ఎవరి మీద కరుగుతుందో చెప్పలేము. నేనే రేపు వస్తాను, ఇవాళ సంధ్యా సమయం కదా, రేపు ఉదయం సంధ్యావందనం అయ్యాక నీవు నీ ఇంటికి నన్ను దగ్గరుండి తోడుకొని పో అన్నాడు. ఇక ఆయనకు ఆనందం కలిగింది. ఆ మహానుభావుడు నా ఇంట్లో అడుగు పెడితే నా జాతకం మారిపోతుంది అనిపించింది. ఎప్పుడు తెల్లారుతుందని ఎదురు చూశాడు. తెల్లారింది, స్నానం చేశాడు, ఫలములు పుచ్చుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి ఆయన అనుష్ఠానం పూర్తయింది. ఆయనకి నమస్కరించి ఫలములు ఆయన చేతిలో పెట్టి జాగ్రత్తగా తోడుకొచ్చాడు, ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఇంట్లోకి అడుగు పెట్టడంతో ఆయన చూసి, బాబోయ్ నేను వాడు చూడలేకపోతున్నాను, నన్ను బయటికి తీసుకుపో అన్నట్టు. అదేమిటన్నాడు ఆయన, నీ కొడుకు పాపాలు ఒకటారెండా, అని మొత్తం పూర్వజన్మలో వీడు భైరవుడు, మూడు కల్పములు నరకం అనుభవించిన ఈ దుర్మార్గుడు గురువుని చంపాడు, ఈ నీచుని చూస్తేనే కంపనం వచ్చేస్తోంది అన్నట. అంత పాపాత్ముడు నాకెలా కొడుగ్గా పుట్టాడు అంటే, దీనికి ఒక కర్మ ఉన్నది. నీ పూర్వజన్మలో గురువుగారు బట్టలు ఉతకడానికి నీకు ఇచ్చాడు, అప్పుడు విసుక్కుని నేను చెయ్యను రోజు నీ బట్టలు ఉతకడం ఏమిటి. గురుకులంలో చదువుతున్నప్పుడు గురువులు బట్టలు ఉతకమని ఇస్తారు అండి, చాలా పెద్ద పరీక్ష అది. పూర్వం అలా ఉతికేవారు, ఇప్పుడు అసలు గురువులకి సేవ చేసే శిష్యులు ఎక్కడని. గురువుగారు నిలబడి పాఠం చెబుతారు పాపం బోర్డు దగ్గర, శిష్యులు టేబుల్ మీద దర్జాగా కూర్చుని ఇలా కూర్చుని హాయ్ గురువు అంటారు. కానీ పూర్వం గురుకులములో గురువులకి పాదాలు ఒత్తేవారు, అంట్లు తోమేవారు, పెంట పని చేసేవారు, బట్టలు ఉతికి పెట్టేవారు. వాళ్ళు బాగుపడ్డారు. నా శిష్యులు నా చిన్నప్పుడు నాకు బట్టలు ఉతికి పెట్టిన వాళ్ళంతా ఇవాళ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇవాళ పాఠం చెప్పే పరమ పవిత్రులైన గురువులు తగ్గుతున్నారు, గురువులని పూజించి సేవ చేసేవాళ్ళు తగ్గుతున్నారు. గురువుకి ఎలా సేవ చేయాలి? మా చిన్నప్పుడు మేము చేసాం, ఖచ్చితంగా చెబుతాను మొహమాట లేకుండా. మా మేస్టర్లు కనపడితే పాదాలకి దండం పెట్టమని మా నాన్నగారు చెప్పారు, అలా చేసాం. హై స్కూల్ వరకు అలాగే చేసాం. కాలేజీకి వెళ్ళిన తర్వాత మాత్రం మార్పు వచ్చింది. ఎందుకు మార్పు వచ్చిందంటే, నేను దండం పెడదామంటే ఆయన ఎప్పుడు సిగరెట్ కలిచేవాడు. ఇంక నేనేం చెప్పనండి, నా దాంతో నాకు గురువుల్ని గౌరవించాలి. కానీ చూస్తూ చూస్తూ నేను ఆయనకి దండం పెట్టలేకపోయేవాడిని. ఫిజిక్స్ లెక్చరర్ ఉండేవాడు, ఎప్పుడు చూసినా ఉప్పుని కాలుస్తూనే ఉండేవాడు. మొహమ్మద్ ఉమ్మి ఎమాయి పంతులు అనేవాడు పైగా. దాంతో నాకు ఎక్కడ లేని పిచ్చగంతులు లోపల మండేది. మొహమ్మద్ సిగరెట్టు గుప్పని పిల్లాడి మీద ఊదితే వాడేం గురువు అండి? అసలు మనకి వ్యసనములే ఉండకూడదు. గురువులు అంటే ఆచితూచి ఉండాలి. మిగతా వాళ్ళు ఎవరికైనా వ్యసనాలు ఉంటే తప్పులేదు. గురుకులంలో ఉన్నవాడు, పాఠం చెప్పేవాడు, మాట వరసకు కూడా వ్యసనం లేకుండా ఉండాలి. ఒకవేళ కర్మగాలి దరిద్రపు లక్షణం నీకు వస్తే పిల్లలు ఎదురుగుండా కనపడకుండా చూసుకోవాలి అది. లేకపోతే పిల్లాడికి నువ్వేం బాగు చేస్తావు, పాఠం ఏం చెబుతావు, నియమం లేకపోతే. ఇలా అన్నానని కాదు, మూత్ర విసర్జనకి వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కోకుండా ఏనాడు నేను పద్యం చెప్పలేదు పిల్లలకి. తెలుగు లెక్చరర్గా సిఆర్ రెడ్డిలో పనిచేస్తున్నంతకాలం నేను అంత కఠోరంగా ఉన్నాను. ఎందుకంటే పవిత్రమైన పద్యాలు మంత్రాలవి, కాళ్ళు కడుక్కోకుండా పాఠం ఎలా చెబుతుందని? ప్రాణం పోయినా చెప్పకూడదంతే. కాబట్టి ఏమిటంటే, గురువుల యొక్క సేవ చాలా గొప్పది, దానివల్ల ఎన్నో లాభాలు పొందుతాం. గురు సేవ చేయకపోతే మహాభయంకరమైన పాపాలు వస్తాయి. నీ పూర్వజన్మలో గురువుగారు బట్టలు ఆరవేసి రమ్మంటే గురువుని విసుక్కుని బట్టలు ఆరేయకుండా ఆ ముద్దలు అక్కడ వదిలేసావు. మర్నాడు గురువుగారికి అనుష్ఠానం చేసుకోవడానికి బట్టలు లేవు. ఆ గురువుగారి దగ్గర రెండు జతలే ఉండేవిట. ఇవాళ కట్టుకున్న గుడ్డలేమో మర్నాడు ఆరేసుకోవాలి, ఆ ఆరేసుకున్న బట్టలు ఆ మర్నాడు కట్టుకోవాలి. రెండే రెండు పంచులు ఆయనకి. నువ్వేం చేసావు, గురుగారు ఆరేయమన్న పంచి ఆరేయకుండా పక్కన ముద్ద పెట్టావు, ఆ ముద్ద ఆరలా. మర్నాడు గురువుగారికి అనుష్ఠానానికి బట్టలేదు. దాంతో గురువుగారు ఏడుస్తూ ఆ తడిగుడ్డతో, తడిసిపోయిన గుడ్డతో, పాడైపోయిన గుడ్డతో జపం చేసుకున్నాడు. ఆ చిన్న గురుద్రోహం ఈ జన్మలో ఈ దరిద్రపు కొడుకు రూపంలో నిన్ను పీడిస్తోంది. ఈ కొడుకు అందుకు పుట్టాడు. చూసా, ఇంత గురుద్రోహానికి ఈ జన్మలో ఈ కొడుకుకి ఏమీ పెట్టలేక, వాడి రోగాన్ని బాగు చేయలేక ఇలాంటి కొడుకులు పుడితే తండ్రికి ఎంత బాధ అండి? ఒకసారి ఆలోచించండి. అసలు పిల్లలు పుట్టకపోయినా పర్వాలా, కుపుత్రుడు పుట్టడమే దరిద్రం. అందులో అనారోగ్యవంతుడై నిత్యం ముక్కుతూ మూలుగుతూ ఉన్న కొడుకుని చూచి ఏ తండ్రినా తట్టుకోగలడా? ఆనాటి గురుద్రోహం నీకు ఈ పుత్ర రూపంలో వచ్చి పట్టుకుని పీడిస్తోంది. వీడు చేసిన పాపాలు, వీడికి రోగాలు వచ్చాయనగానే ఆయన ఏడ్చి, ఆ పిల్లాడు సరిగ్గా మాట్లాడలేడు కనుక వాడి చేత కాళ్ళు పట్టించి, మీరు అసహ్యించుకోకుండా మమ్మల్ని బాగు చేయండి అన్నాడు ఆయన. దీనికి ఒకటే ఒక మార్గం ఉన్నది, ఈ క్షణమే నీ కుమారుణ్ణి నా ఆశ్రమానికి పంపి, వాడు చచ్చినా పర్వాలేదు, నా ఆశ్రమంలో చావడం పర్వాలా, నా ఆశ్రమానికి పంపించు, వాడికి చేతికి దీక్షా కంకణం కడతాను, నా గుడిసెలో వాడికి కూడా అడ్డం కట్టి సగం గదికి అటాయిస్తాను, వాడి చేత భాగవతం సప్తాహ దీక్షతో పారాయణ చేయిస్తాను. అంటే వాడు చదవలేడు కదా, నేను 7 రోజులు ఏం చేస్తానంటే వాడి చేత కలశస్థాపన అతి కష్టమే చేయించి నేనే భాగవత పారాయణ చేయిస్తాను వాడి బదులు. ఆ పారాయణ ఫలితం వాడికి ధారపోస్తా. మధ్యాహ్నం కూడా ఎలాగో పారాయణం అయ్యాక ప్రవచనం ఉంటుందిగా, అది కూడా వాడు కూర్చుని వింటాడు యథాశక్తిగా. ఎవడి పేరు మీదుగానైనా భాగవత సప్తాహం పారాయణం జరిగితే వాడు ఎంత పాపాత్ముడైనా విముక్తుడవుతాడు. భాగవత సప్తాహం వల్ల పాపం విముక్తి పొందకపోతే త్రిమూర్తులు తల్లకిందులైనా వాడి పాపములకు ప్రక్షాళనం అవ్వదు అని చెప్పాడంట. అంటే దీన్ని బట్టి భాగవతం ఎంత గొప్పదో ఆలోచించండి. మహాభయంకర పాపములకు ప్రాయశ్చిత్తం సప్తాహ దీక్షతో భాగవతం మన పేరు మీదుగా పారాయణ జరగడం. అందుకే ఎక్కడ భాగవత సప్తాహం జరుగుతున్నా అక్కడికి వెతుక్కులు వచ్చేయండి అంతే. భాగవతం విన్నా, భాగవతం సప్తాహదీక్షతో పారాయణ జరుగుతూ ఉంటే అక్కడ కూర్చున్న మనం చేసిన అందరం కూడా తక్షణమే అతి భయంకరమైన పాపముల నుంచి విముక్తి పొందుతాం. మూడు సార్లు చెప్పాడండి, ఏమని, పద్మపురాణంలో చెప్పాడు, స్కాంద పురాణంలో చెప్పాడు, గరుడ పురాణంలో చెప్పాడు. భాగవత సప్తాహం జరిగిన తర్వాత కూడా నీకు పాపం ఉందంటే ఇంకా నీ పాపమును బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా తొలగించలేరు, అంటే ఉండదని అర్థం. అంత గొప్పది భాగవతం అంటే. అసలు మామూలుగానే పదిసార్లు భాగవతం భాగవతం అని భాగవతం భాగవతం మన నోటి వంట చివరికి అవుతుంది, ఇది భాగవతం అవుతుందా లేదా? అంత గొప్పది భాగవతం అంటే. పద్మపురాణంలో భాగవత సప్తాహమేమో గోకర్ణోపాఖ్యానం లేదు? గోకర్ణోపాఖ్యానం ఎంత గొప్పది, ఎంత నీచుడు వాడు, పిశాచమైన వాడు కూడా భాగవతం వల్ల తరించాడు. భాగవతమే తరింపజేస్తున్నాను కానీ ఈ తల్లిదండ్రులు సంతోషంగా ఈ కుర్రాడిని ఆశ్రమంలో చేర్చారు, కావలసిన సామగ్రి ఇచ్చారు, ఆ కుర్రాడికి దీక్షా కంకణ ధారణ చేయించాడు, కలశస్థాపన చేయించాడు. ఈయన వాడి పేరు మీదుగా 7 రోజులు సంపూర్ణముగా భాగవతం పారాయణ చేసి పురాణం చెప్పాడు. ఆఖరణ ఈ భాగవత పారాయణ జలాన్ని వాడి చేతిలో పోసి సంపూర్ణ భాగవత పారాయణ ఫలం తుభ్యమహం సంప్రదదే యదన్న మమా అన్నాడు. తక్షణం ఆ కుర్రాడు ఇలా అందంగా మారిపోయి, బోడిగుండు లేదు కానీ జుట్టుతో అందంగా మారి, ఆరోగ్యంగా, దగ్గులు గిగ్గులు లేవు, పుండిపోయింది, భలే తయారైపోయాటండి. నాలాగా అందంగా తయారైపోయి ఆ క్షణమే చిలకలా మాట్లాడుతూ అందంగా మాడుతూ, గురువు గారండి, మీ కటాక్షంతో నా గొంతులో పుండిపోయింది, మాట బాగా వచ్చింది, కడుపంతా బాగుంది, ఎంత ఆరోగ్యంగా ఉందో, చూపు ఎంత బాగుందో, ఆహా నా ఆరోగ్యం, ఓహో నా ఆరోగ్యం అని ఎగిరి గంతులేశాడు. చూస్తున్న వాడు తెల్లబోయారు, ఏమి భాగవత మహిమ! కాసేపటి క్రితం పరమ దౌర్భాగ్యపు జీవితంతో, శరీరంతో, జుగుప్సాకరమైన రోగంతో ఉన్న వీడు పరిపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు అని పొంగిపోయారు. అప్పుడు ఆ కుర్రాడు ఆ గురువుగారి కాళ్ళు పట్టుకుని, ఇంకా నాకు సంసారం మీద వ్యామోహం పోయింది, మా అమ్మ నాన్న ఏమనుకున్నా ఈ రోజు నుంచి నేను మీ ఆశ్రమంలో ఉంటాను, మీ దగ్గరే ఉండి మీ సేవ చేస్తానంటే, ఆయన అన్నాడు, భూమి మీద పుట్టాక ప్రతివాడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళవలసిందే, అందరికీ సన్యాసం పుచ్చుకునే అవకాశం లేదు, కుదరదండి. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ముందు కొంతకాలం గృహస్థాశ్రమంలో డబ్బు సంపాదించాలి, కష్టపడాలి, డే అండ్ నైట్ వర్క్ చేయాలట, శ్రమ పడాలట, డబ్బు సంపాదించే రోజుల్లో ధనం సంపాదించవలసిందే, చేయవలసిన పనులు చేయవలసిందే, పెళ్ళాం బిడ్డల్ని పోషించవలసిందే. ఆ తర్వాత వార్ధక్యంలోకి వచ్చాక కొడుకులకి బాధ్యత అప్పగించి, వాళ్ళకి అప్పగించి తన సంపాదనని మాత్రం తాను తీర్థయాత్రలకి పురాణాలకి వినియోగించుకోవాలి. అంతేగాని పండు పక్వానికి రాకుండా బలాత్కారంగా పచ్చి పండును కోసి కావు వేసి దాని మీద కెమికల్స్ పోసి పండు కింద మార్చకూడదు. నాయన నువ్వు గృహస్థాశ్రమంలో ఉండు, కొంతకాలం నీ కర్మలు చెయ్యి, సంతానాన్ని పొందు, నీకు కొంతకాలం వార్ధక్యంలోకి వచ్చాక వయస్సు గడిచాక అప్పుడు నేను హిమాలయాల్లో ఉంటాను, నా దగ్గరకు రా, నీకు మోక్షం ఇస్తాను అని ఆ గురువుగారు ఆ ఊళ్ళో చాతుర్మాస్య దీక్ష గడిపి అంతా అయిపోయాక ఊళ్ళో వాళ్ళు పంపలేక పంపారట ఆ గురువుగారిని. ఇటువంటి గురువు, ఇటువంటి అద్భుతమైన భాగవతం చెప్పిన గురువు వెళ్ళిపోతున్నాడు అని ఏడుస్తూ వదిలేరు. ఆఖరి రోజు అందరికీ కన్నీళ్ళు వచ్చేస్తాయండి, మళ్ళీ ఎప్పుడు కనపడతారో గురువుగారిని బెంగ ఉండదు మరి, అందుకే కన్నీళ్లతో సాగనంపారు ఆయన. అంటే జ్ఞానులు అలా కన్నీళ్లు పెట్టుకునేవారు పూర్వం, గురుభక్తి కలిగిన వాడు. ఈ విధంగా గురువుగారు వెళ్ళిపోయాక ఈ కుర్రవాడు, ఈ ప్రాచీన కాలపు భైరవుడు, మళ్ళీ గృహస్థాశ్రమంలో ప్రవేశించి హాయిగా గృహస్థాశ్రమ జీవితం గడిపి 4 పిల్లల్ని కని, 2 కొడుకుల్ని కూతుడని వాళ్ళకి బాధ్యతలు అప్పగించి గురువుగారు ఉన్న హిమాలయాలకు వెళ్ళి ఆయన సేవ చేసి తద్వారా శాశ్వత విముక్తి పొందాడు. యావజ్జీవితం భాగవతాన్ని ఆరాధించి ముక్తి పొందాడు ఆయన. అందుకే గరుడ పురాణంలో, బ్రహ్మకాండలో ఈ గొప్ప కథని చెప్పి, మానవుడు భయంకర నరకం నుంచి విముక్తి పొందాలంటే, చేసిన పాపములు తక్షణం ప్రాయశ్చిత్తం అవ్వాలంటే, దానికి సులభోపాయం భాగవతము సప్తాహ దీక్షతో వినుట, పారాయణ చేసుకునుట. ఇంతకు మించి మరొక తరణోపాయం మరొకటి లేదు. ఇది గరుడ పురాణం 3 కాండలని చెప్పాను మీకు. ఆచారకాండ, ధర్మకాండ, ధర్మకాండలోనే ఈ చచ్చిపోయే వాళ్ళ ప్రేత కల్పం ఉంటుందన్నమాట. 3వది బ్రహ్మకాండ. 3 బ్రహ్మకాండ పూర్తిగా చెప్పలేం కానీ మనం, ఎన్ని కథలండి. ఇప్పుడు శ్రీకృష్ణుడి భార్య జాంబవతి పూర్వజన్మవృత్తాంతం ఉంది అందులో, తెలిసిన. ఈసారి మీకు పూరిలో చెబుతాను ఆ కథ. జాంబవతిని పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు. కృష్ణుడి యొక్క మొదటి భార్య రుక్మిణి, 2వ భార్య పేరు జాంబవతి, 3 సత్యభామ. ఈ జాంబవతి పూర్వజన్మలో చేసిన మహాపుణ్యం వల్ల జాంబవంతుడి కూతురే కృష్ణుడికి భార్య అని తెలిసిన, అది ఈ గరుడ పురాణంలో ఉంటుంది. వెంకటాచల మహాత్మ్యం ఉంది గరుడ పురాణంలో. నిజానికి బ్రహ్మకాండ చాలా మధురంగా ఉంటుంది. ఆ బ్రహ్మకాండని పుష్కర క్షేత్రంలో రాజస్థాన్లో చెబుతాను. మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, వినాయక చవితి అయిన వర్ణాడు బయలుదేరి రాజస్థాన్లో పుష్కర్ అని ఒక క్షేత్రం ఉంది. అక్కడే మొట్టమొదటి పుష్కరం వచ్చింది. రాజస్థాన్లో అజ్మీర్ అనే చోటకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బ్రహ్మదేవుడి గుడి అక్కడే ఉంది మొదట. అక్కడే గాయత్రి అనే దేవత పుట్టింది. అక్కడే ఈ పుష్కరం అనేటటువంటి సరస్సు ఉంటుంది. మొదటి పుష్కరాలు అక్కడి నుంచి మొదలయ్యాయి. అక్కడికి దగ్గరలోనే విరాట మహారాజు గారి మత్స్యనగరం ఉంది, తెలుసా మీకు? అవన్నీ అక్కడ దగ్గరలోనే ఉంటాయి. అంత పూర్వక్షేత్రం అది. అక్కడ రేపు రాబోయే వినాయక చవితి అయిన మర్నాడు బయలుదేరి పద్మపురాణము, ఈ గరుడ పురాణంలో బ్రహ్మకాండం, ఈ 2-5 రోజులు చెప్పబోతున్నాం. గరుడ పురాణంలో బ్రహ్మకాండం అక్కడ వింటే చాలా మంచిది. అందుకని ఈ కథలు అంటే జాంబవతి వృత్తాంతం లాంటివి అక్కడ చెబుతాం. ఆ సమర్థ సద్గురు పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఇక్కడితో ఈ కార్యక్రమం ముగిసింది. తక్కిన కార్యక్రమాలు నిర్వాహకులు స్వీకరిస్తారు. స్వస్తి.